మీరు ప్రార్థన చేశారు. అది మాత్రమే కాకుండా ఇదని మంది సహవాసాన్ని ప్రోత్సహించడానికి ఆ వీలు కుదుర్చుకొని ఆరాధనకు వచ్చిన మీ అందరికి కూడా, నిశ్శబ్దాన్ని సహవాసాల నుంచి వచ్చిన మీ అందరికి ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అట్లాగే నూతన సహవాసంగా కట్టబడతా ఉన్న అసీబాబాద్ సహవాసాన్ని కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా ప్రభు ఆశ్చర్యకార్యం. అనేక దినాలుగా ఆదిలాబాద్ కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాం. ఆదిలాబాద్ సహవాసం బలహీనమైన సహవాసం అని ప్రార్థన చేస్తూ వచ్చాం, కానీ ప్రభు ఎంతో ఆశ్చర్యకరంగా బలమైన సహవాసంగా ఆదిలాబాద్ ని మార్చారు. దాంట్లో భాగమే ఆదిలాబాద్ సహవాసం నుంచి కట్టుబడతా ఉన్న 164వ సహవాసము అసీబాబాద్ సహవాసం. నిజంగా ప్రభు ఆశ్చర్యకార్యాలు. అనేక దినాలుగా మనం వాళ్ళు ప్రార్థన చేసినట్లుగానే ఆదిలాబాద్ డ్రై ఏరియా మాలమూల ప్రాంతం, అలాంటి ప్రాంతంలో ప్రభు ఆశ్చర్యకార్యాలు. ఇది ఆదిలాబాద్ 3వ వార్షికోత్సవం అప్పుడు వాళ్ళు ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నారు, ఎంత చక్కగా బలపడతా ఉన్నారు. ఆ రోజే కడుపు నిండిపోయింది మనం చూసేసరికి. చాలా సార్లు ఆదిలాబాద్ అని ప్రార్థన చేసేవాళ్ళు. అట్లాంటిది చాలా చక్కగా మంచిర్యాల ఏర్పాటు చేసుకున్నారు. బ్రదర్స్ అట్లాగే వచ్చారు, సిస్టర్స్ అట్లాగే వచ్చారు. పెద్ద జిల్లా ఆదిలాబాద్, ఒక పక్క అసీఫాబాద్ మంచిర్యాల నిర్మల్, ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి 70, 80, 150 కిలోమీటర్లు కూడా జర్నీ చేయాల్సి వస్తుంది. అంత పెద్ద జిల్లా. అన్ని ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళు చాలా గంభీరంగా వార్షికోత్సవ ఆరాధన జరిగిన తర్వాత బలపడుతున్నారు. సహవాసాలకు కట్టబడితే బాగుంటుందని ఆశపడుతూ వచ్చాం, ప్రార్థన చేస్తూ వచ్చాం. అందులో భాగంగానే వాళ్ళే ముందుకొచ్చి మేము అసీబాబాద్ సహవాసాన్ని కట్టుకుంటామన్నారు. నెలకు ఒక సహవాసాన్ని కట్టుకోమని వాళ్ళు ప్రోత్సహిస్తే దాన్ని సిద్ధపడ్డారు. ఈ నెల మనం అసీఫాబాద్ కడతా ఉన్నాం. నెక్స్ట్ మంత్ మనం నిర్మల్ కాని మంచిర్యాల కాని ప్రారంభిస్తాం. అలాగే 3-4 జిల్లాల ఆదిలాబాద్ లో ఆల్రెడీ ఒక సహవాసం ఉంది. ఇది 2వ సహవాసాన్ని ప్రారంభిస్తున్నాం. జనవరి ఫిబ్రవరి మాసాల్లో మరొక 2 సహవాసాలు ప్రారంభమవుతాయి. కేవలం ప్రభు కార్యం అక్కడ ఉన్న ఆదిలాబాద్ సహవాసము, ఆదిలాబాద్ స్త్రీల సహవాసం చేస్తున్న ప్రార్థనలు, మీ అందరి ప్రార్థనలు. ఇది ప్రార్థనలా చేయం 164వ సహవాసంగా ప్రభు ఈ సహవాసాన్ని కడుతున్నారు. ప్రభునైనా స్తుతించా. ప్రయాసపడ్డ ప్రతి ఒక్కరికి, ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి, అసీబాబాద్ సహవాసాన్ని కట్టడంలో బాధ్యత తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగతంగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మంచిది, మనం అందరం కలిసి అసీఫాబాద్ సహవాసాన్ని ప్రభు పాదాల వద్ద ఉంచుదాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభు ఖచ్చితంగా ఈ సహవాసాన్ని బలపరుస్తారు అన్న విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. తల వంచండి, ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, సర్వాధికారైన ప్రభు, మహిమా స్వరూపి, మీ కార్యాలు ఆశ్చర్యాలు శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేత దీని జరిగిస్తాను అన్నారు మా ప్రభు. మీకు అన్నారు నిజముగా ఎన్నడు సంఘం యొక్క ప్రార్థనలు త్రోసివేసిన దేవుడు కావు. అనుదినము మధ్యాహ్నం సాయంకాలం మా ప్రియులు ఉమ్మడి ఆదిలాబాద్ లో జరిగిన ప్రార్థనలకి గొప్ప ఐక్యతను తీసుకొచ్చారు, విస్తరింపు చేస్తున్నారు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉమ్మడి ఆదిలాబాద్ సహవాసాన్ని మార్చడానికి మీరు ఉద్దేశించినందుకై మీ నామానికి స్తుతి చెల్లిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం తండ్రి. మీకు వందనాలు. మీరెంతగానో ఈ ప్రాంతాలను ప్రేమిస్తూ ఉన్నాం. మా దగ్గర నుంచి ప్రియులను నాయనా వారి కొరకు ప్రార్థన చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ట్రాన్స్ఫర్ ద్వారా తీసుకువెళ్లారు, బ్యాంక్ లో ట్రాన్స్ఫర్ ద్వారా తీసుకువెళ్లారు. అక్కడున్న వాళ్ళని ప్రభు పలుమార్లు మా మధ్య తీసుకొస్తున్నారు. అదిలాబాద్ని ఇప్పుడు మా కనుల ఎదుట ఉంచుతున్నారు. వారు విస్తరించాలి, బలపడాలి, స్థిరపడాలన్న ప్రార్థనకు ఎంతో శీఘ్రంగా మీరు సమాధానం ఇచ్చినందుకే మీ పరిశుద్ధ నామానికి స్తుతి చెల్లిస్తూ ఉన్నా. 163 సహవాసాలను కట్టారు, మీకు వందనాలు. నేడు 164 సహవాసంగా ప్రభు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ సహవాసాలు మీరు కడుతున్నారు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. 52 సహవాసాలు కావాలని ఈ సంవత్సరం ప్రార్థన చేశాం. మించి 60 సహవాసాన్ని ఆసిఫాబాద్ ను కూడా మీరు మాకు దయచేశారు. మీ ఘననామానికి స్తుతి చెల్లిస్తూ ఈ సహవాసాన్ని మీ పాదాల వద్దకు తీసుకొస్తూ ఉన్నాం. అంగీకరించండి, ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి, విస్తరింపు చేయండి. మీ చిత్తం యావత్తు ఈ సహవాసం ద్వారా జరిగినట్లుగా ఆసిఫాబాద్ జిల్లాకి, ప్రభా పోలీస్ కుటుంబాలకు, అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉన్న నామకార్థ క్రైస్తవ కుటుంబాలకు ఆశీర్వాదకరమైన సహవాసంగా మీరు అంగీకరించండి. మహిమ మీకే చెల్లిస్తూ ఆసిఫాబాద్ సహవాసాన్ని మీ పరిశుద్ధ పాదాల వద్దకు తీసుకొస్తూ మీరు దీవించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రతిష్ఠించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరొకసారి వ్యక్తిగతంగాను 163 సహవాసాల పక్షంగాను నూతన సహవాసం 164 సహవాసం ఆసిఫాబాద్ సహవాసానికి నా అభినందనలు, శుభాకాంక్షలు, దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు యొక్క మహాకార్యం నా వ్యక్తిగతంగా ప్రారంభించబడితే మొదటిగా నిర్మల ప్రారంభం కావాలి, లేదా మంచిర్యాల ప్రారంభం కావాలి. ఆసిఫాబాద్ ప్రారంభం కావడానికి స్కోప్ లేదు, అంత వెనకబడి బలహీనంగా ఉన్నారు. కానీ అక్కడున్న ఉమ్మడి ఆదిలాబాద్ సహవాసానికి ముందు ఆసిఫాబాద్ని ప్రారంభిస్తే ఆ రెండు ఈజీగా ప్రారంభించుకోగలుగుతాం. ముందు కష్టంగా ఉన్న ఆసిఫాబాద్ని కడదామన్న ఆ భారం, ఆ ఏక మనసు వచ్చింది గొప్ప కార్యం. రెడీగా మంచిర్యాలను కట్టుకోవడానికి రెడీగా ఉన్నారు, నిర్మల్ కట్టుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. నిజంగా బలహీనమైన సహవాసం కాదు, బలమైన సహవాసంగా ప్రభు మార్చారు. ఆఫీసర్స్ ఎవరో లేరు, ముగ్గురు కానిస్టేబుల్స్ బాధ్యతలు తీసుకున్నారు. ముగ్గురు ఎంతో చక్కగా ఏక మనసుతో ప్రార్థన పూర్వకంగా సహవాసం నడిపిస్తున్నారు. ప్రభుకే మహిమ కలుగుగాక. మంచిది, మనం కొన్ని మాటలు చదువుకున్న తర్వాత వచ్చిన మీ అందరి ప్రార్థన ద్వారా ఈ ప్రతిష్ట ఆరాధన జరిగించాలని ఆశపడతా ఉన్నాం. మీరందరూ ప్రార్థన చేయడానికి ముందు కొన్ని వాక్య భాగాలు పరిశుద్ధ లేఖనాల్లోంచి మనం చదువుకుందాం. దేవుని వాక్యం వదుకొద్దాం, దేవుని వాక్యం వదుకొద్దాం. మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం చదివాం, లేఖన భాగంగా, వాక్య పఠన భాగంగా చదివాం. యేసుక్రీస్తు ప్రభు జనన వృత్తాంతం, ప్రభు యొక్క జననం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆవిష్కరించబడింది. అయితే యేసుక్రీస్తు ప్రభు రాక బాగా అర్థం కావడానికి, అసలుకి ఎందుకు వచ్చాడు అన్నది బాగా అర్థం కావడానికి కొన్ని లేఖను బాగా చదవటం మనకి ఎంతైనా అవసరం. కొన్ని లేఖను బాగా చదవాలి. చదువుదాం, కొన్ని వాక్య భాగాలు చదువుదాం. 1వ అధ్యాయం, యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన. ముందుకెళ్తే 2వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదవాలి. 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదవాలి. వారు వెళ్లిన తర్వాత, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెతుకుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో చెప్పు వరకు అక్కడే ఉండుమని అతనితో చెప్పెను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్లి
ఐగుప్తులో నుంచి నా కుమారుణ్ణి పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. జ్ఞానులు మనకి సందర్భం అర్థం కావాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలోకి వచ్చాడు. మొదటి అధ్యాయంలో దాన్ని చూస్తున్నాం. చాలా సంతోషం, సర్వలోకానికి సంతోషకరమైన సువర్తమానం కదా. ఆయన వచ్చాడు. ఆయన వస్తే యేసుక్రీస్తు ప్రభుకి ఎలాంటి స్వాగత సత్కారాలు జరిగాయంటే పురుట్లోనే చంపేయాలన్నంత కుట్ర ప్రయత్నం మనం చూస్తున్నాం. సరే చంపాలనుకున్నారు, ఎవరు చంపాలనుకున్నారు? చిన్నోల కాదు కాదు కాదు, యూదుల రాజు హేరోదు. హేరోదు చంపాలనుకుంటే బతకటం ఎవరి వల్ల అవుతుంది? ఆయన రాజు కదా, రాజు చంపాలనుకుంటున్నాడు. మొత్తానికి దేవుడు తన ప్రణాళికను బట్టి దేవదూత ద్వారా తూర్పు దేశపు జ్ఞానులకి గైడెన్స్ ఇచ్చి హేరోదు మాటలు నమ్మొద్దు, హేరోదు చంపాలనుకుంటున్నాడు, కాబట్టి మీరు వెళ్ళిపోండి అన్న మాట మీద తూర్పు దేశపు జ్ఞానులు తిరిగి హేరోదు వద్దకు వెళ్లకుండా వేరే మార్గంలో వెళ్ళిపోయారు. అప్పుడు హేరోదు ఏం చేశాడు? పోనీలే అనుకున్నాడా? అబ్బే పోనీలే అనుకోలా. ఏం చేశాడట? 16, ఆ జ్ఞానులు తను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వినిన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లహేములోను దాని సకల ప్రాంతాలలోను 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. ఇదెంత గొప్ప గౌరవం, ఇదెంత భయంకరము. హేరోదు చంపాలనుకున్నాడు బాలుడైన యేసు ప్రభుని. యేసు ప్రభు అడ్రస్ క్లారిటీ లేదు కాబట్టి మొత్తం బెత్లహేములోను దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోనూ 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ చంపించేశాడు హేరోదు రాజు. ఎందుకోసం? యేసుక్రీస్తు ప్రభుని చంపడం కోసం. అదేండి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఇంట్రడక్షన్ అట్లా ఉంది 2వ అధ్యాయంలో. సరే తర్వాత ఎన్ని దాళ్లు జరిగాయో బైబిల్ గ్రంథంలో క్లారిటీ లేదు గాని 3వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభుకి 30 సంవత్సరాల వయసు వచ్చింది. 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆయన ఆశతో యోహాన్ దగ్గరకు వచ్చాడు, బాప్తిస్మ తీసుకున్నాడు, సేవ ప్రారంభించాడు. సేవ ప్రారంభించడానికి ముందు ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 40 దినాలు ఉపవాసం ఉండగానే 4వ అధ్యాయంలో మనం ఏం చదువుతామంటే వాళ్ళని వీళ్ళని పంపించడం కాదు, నేరుగా వాడే వచ్చాడు. ఎవరు? మన శత్రువు, మనందరి ఉమ్మడి శత్రువు సాతాను. వాడు వచ్చి యేసుక్రీస్తు ప్రభుతో ఆడుకుంటున్నాడు. మామూలుగా ఆడుకోవట్లే ఆట ఆడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఏం మాట్లాడతలే. వాడు ఆట ఆడుతా ఉంటే ఆయన అట్లా చూస్తున్నాడు. 4వ అధ్యాయం 1వ వచనం, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యానికి కొనుకోబడెను. 40 దినాలు 40 రాత్రులు ఉపవాసమున్న తర్వాత ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి. 2వ అధ్యాయంలో హేరోదు చేత చంపించాలని ప్రయత్నం చేసిన వాడు, 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభును బుట్టలో వేసుకోవడానికి నంగనాశిలాగా, మేలు చేసేవాడిలాగా, ఉపకారిలాగా, ఉద్ధరించేవాళ్లాగా, ఆకలేస్తే అన్నం పెట్టేవాళ్లాగా, సహాయం చేసేవాళ్ళ వచ్చి వాడు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుని 40 దినాలు ఆకలేస్తే 40 దినాల తర్వాత వాడు వచ్చి ఆకలి మీద కడుపు మీద కొట్టడానికి ట్రై చేస్తే పడిపోకుండా ఎవరుంటారు? ఎవరుంటారు? అంత మాత్రమే కాదు, వాడు ఏం చేశాడంటే నాలుగవ అధ్యాయంలో ఎంత 8వ వచనాన్ని మనం చదువుతాం. 8వ వచనం, యేసుక్రీస్తు ప్రభుకి ఏ స్థాయిలో పనిచేస్తున్నాడో. 4:8, మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యాలన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసి నెడలా వీటన్నిటినీ నీకిచ్చేదను. ఏమిస్తావు? సర్వలోకాన్ని ఇస్తాను, లోకంలో ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాను, సింహాసనాన్ని ఇస్తాను, అధికారాన్ని ఇస్తాను, రాజుగా పట్టం కడతాను. ఎవరు? సాతాను. సాతాను 2వ అధ్యాయంలో రాజు హేరోదుని వాడుకుంటున్నాడు, 4వ అధ్యాయంలో రాజుని చేస్తానని చెప్పి ఎరజూపుతున్నాడు. లోక రాజ్యాల మహిమ, వాటి వైభవం నీకిస్తాను అన్నాడు. యోహాన్ సువార్త 6:15 ఊరూరంతా కలిసి కదిలి వచ్చింది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి. దేనికోసం? రాజుని చేద్దామని. వినండి, మన శత్రువైన సాతాను వాడు కంటికి మనల్ని అదో పాతాలానికి తీసుకెళ్లే వాళ్ళ కనబడ్డు, నష్టం చేసేవాళ్ళ కనబడ్డు, లాభం చేసేవాళ్ళ కనబడతాడు, సింహాసనం ఇచ్చేవాళ్ళ కనబడతాడు, కలిసొస్తున్నట్టుగా లాభాలు పొందుకుంటున్నట్టుగా. పిల్లరా, అల్టిమేట్ గా వాడు కావాల్సింది ఏంటంటే ట్రాక్ తప్పించటం, రూట్ తప్పించటం, డైవర్ట్ చేయటం. ఎందుకు? ఏం కావాలి? ఏం సాధిద్దామని? ఎందుకు ఎంతగా మన జీవితం మీద పనిచేస్తున్నాడు? మనకి అర్థం కావాలి, కాబట్టి పిల్లరా, నేను అసిఫాబాద్ కోసం జనరల్ గా ఈ ప్రేయర్ కోసం పోస్ట్ వేద్దాం అనుకున్నప్పుడు, ఎందుకో మరి మీకు ఈ పోస్ట్ వేసాం, ఆ పోస్ట్ ఎందుకు వేసాం మీకు అర్థం కావాలి కాబట్టి నేను ఆ పోస్ట్ మీద కొన్ని తలంపులు మీతో పంచుకున్న తర్వాత నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మీ అసిఫాబాద్ సహవాసంలో ఒక పక్క సాతాను, మరొక పక్క దేవదూత, మధ్యలో మనం. ఆత్మీయ జీవితాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, నేను నా దేవుడు, నా దేవుడిని నమ్ముకుంటే అంతా నాకు లాభమే, అంతా నాకు మేలే. నా దేవునికి దూరంగా ఉంటే నష్టపోతాను, ఆయనతో ఉంటే మేలు పొందుతాను. సహజంగా వింటాం ఆ మాట. కానీ నాకు నా దేవుడికి మధ్యలో ఇంకొకడు వస్తాడు. ఎవడు? సాతాను, మోసగాడు, అపవాది, హంతకుడు, కుయుక్తిపరుడు, ఘట సర్పం, క్రూరముగం, గర్జించు సింహం, తోడేలు. వాడొస్తాడు అన్న స్పృహ అంటే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. అందుకే మానవ జీవితాన్ని బైబిల్ పరిభాషలో ఏమనాలంటే, బైబిల్ సత్యాన్ని పట్టుకొని మనకు అర్థమయ్యే పరిభాష ఏమనాలంటే, మన లైఫ్ ఒక ట్రయాంగిల్ స్టోరీ. ట్రయాంగిల్ స్టోరీ అంటే ఈ మాట సినిమాలో వాడతారు. ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమిస్తే అది స్టోరీ. ఇద్దరికి ఒకలే కావాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, అవును, మనది కూడా ట్రయాంగిల్ స్టోరీ. మనం ఇద్దరికి కావాలి. ఒకరు మనకి జీవాన్ని ఇచ్చిన దేవుడు, రెండు మన అంతాన్ని కోరుకుంటున్న శత్రువు. మీరు శత్రువుని అర్థం చేసుకోగలిగితే మనం ఎలా ఉన్నాం, ఎలా వెళ్తున్నాం, బాగానే ఉన్నామా, మోసపోయామా, దాన్ని గ్రహించడం సాధ్యమవుతుంది. లేకపోతే నిజంగా మోసపోతాం, నిజంగా మోసపోతాం. మన జీవితం ఎలాగా మన జీవితం వెనకాల అదృశ్య లోకంలో, ఆత్మల లోకంలో ఎలాంటి సంభాషణ జరుగుతూ ఉంటుందో, ఎలాగా మా జీవితాన్ని ఈ రెండు రకాల శక్తుల ప్రభావం ఉంటుందో అర్థం చేసుకోవడానికి చాలా ప్యాసేజ్లు ఉన్నాయి. అందులో ఒకటి యేసుక్రీస్తు ప్రభు జీవితం. ఆయనేమో నా తండ్రి అంటాడు. వాడు వచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఏదో ఒక రకంగా ఆయన్ని ట్రాక్ తప్పించడానికి 2వ అధ్యాయంలో చంపేద్దాం అనుకున్నాడు, 4వ అధ్యాయంలో మోసగిద్దాం అనుకున్నాడు. చాలాసార్లు ట్రై చేశాడు. చివరికి పక్కనే ఉన్న యూదాను చేత యేసుక్రీస్తు ప్రభుని అప్పగించేటట్లుగా చేసేసాడు. మనం చూస్తాం వాడు తొడగొట్టి మాట్లాడుతున్న మాట ఈ లోకరాజ్యాల మహిమ, వాటి వైభవం నాది, నాది భూలోకంలో పరిపాలన నాది, భూలోకంలో హేరోదు నా మాటే వింటాడు, నీరు నా మాటే ఉంటాడు, ఫారో నా మాటే వింటాడు, నెబుకద్నెజరు నా మాటే వింటాడు, లోకరాజ్యాల మహిమ వాటి వైభవం నాది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో విశ్వాస యాత్రని ఇలా వివరించాడు ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12 మనం పోరాడునది, వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధంలో ఉన్నాము. నా దేవుడు నన్ను ఎంతో దీవించాడు, కాపాడాడు, భద్రపరిచాడు అని మాత్రం నువ్వు మాట్లాడుతున్నావంటే నీకు బైబిల్ అర్థం కాల. నీ దేవుడు ఎప్పుడు దీవిస్తాడు. అయితే దేవుడు కాని ఇంకొక దేవుడు ఉన్నాడు, నేను దేవుడిని అని నమ్మిస్తాడు, గొంతు వస్తాడు శత్రువు. వాడి కోసం ఆలోచించకపోతే ఎట్లా, వాడి విషయంలో జాగ్రత్త లేకపోతే ఎట్లా? పచ్చటి కాపురం ఆదామవుల కాపురంలోకి చిచ్చుపెట్టింది వాడే కదా, ఏదేం తోటలోకి వచ్చి సర్వనాశనం చేసింది వాడే కదా. ఈరోజు ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ జబ్బులు, ఈ భయము, ఈ ఆందోళన, ఈ మరణము, ఈ ఈర్ష, అసూయ, ఇలాంటి మానవ నైజం చెడిపోయిన సమాజానికి కారణం వాడే కదా. ఆదికాండం 3వ అధ్యాయంలో దాన్నే మనం చదువుతున్నాం. కొత్త నిబంధన గ్రంథం మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో అవే చదువుతున్నాం. శత్రువు యొక్క ఛాయలు ఆదికాండంలో ఉన్నాయి, మత్తయి సువార్తలో ఉన్నాయి, ప్రకటన గ్రంథంలో ఉన్నాయి, బైబిల్ అంతా కనబడుతున్నాయి. అదేం విచిత్రమో గాని శత్రువు మీద ప్రసంగాలు మాత్రం చాలా కొద్దిపోయాయి. సాతాను కొరకు ఆలోచనే లేదు, ఊసే లేదు, మాటే లేదు, వాడి గురించిన పాటే లేదు. అలాంటి మోసంలో కొట్టుకుపోతా ఉన్నాం. ఎందుకో దేవుడు ఈ పోస్టర్లో ఈ ఫోటో వేయడానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి, జస్ట్ మీకు ఈ పోస్టర్ మీద ప్రార్థన చేశారు కాబట్టి కొన్ని తలంపులు మీ గమనాన్ని తీసుకొచ్చి మేము ప్రార్థన చేస్తాం. కాబట్టి వాడు ఎవరెవరిని వాడుకుంటాడంటే, హేరోదును వాడుకుంటాడు, ఫరోను వాడుకుంటాడు, నీరోను వాడుకుంటాడు, నెబుకద్నెజరును వాడుకుంటాడు, గొప్ప గొప్పను వాడుకుంటాడు, సినిమా యాక్టర్ను వాడుకుంటాడు, క్రికెట్ స్టార్స్ను వాడుకుంటాడు. దగ్గరికే చూడండి, రాజకీయ నాయకులు మంచోలా చెడ్డోలంటే అన్ని మోసాలే, ఫిల్మ్ యాక్టర్లు మంచోలా చెడ్డోలంటే అంతా పాపమే. వాళ్ళెవరు మనందరికి రోల్ మోడల్? ఎంతమంది వాళ్ళ వెనకాల ఫ్యాన్స్గా తిరుగుతూ ఉంటారు. ఎవరెవరు వాడుకుంటాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12 మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతో పోరాడుతున్నాం, అధికారులతో పోరాడుతున్నాం, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాడుతున్నాము, ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నాము. మామూలు పోరాటం కాదు, మామూలు పోరాటం కాదు. ఎందుకు క్రైస్తవుడికి పోరాటం లేదు అనుకుంటున్నాం? క్రైస్తవుడికి డేంజర్ లేదు అనుకుంటున్నాం? సాతానే లేడు అనుకుంటున్నాం? సాతాను రాడు అనుకుంటున్నాం? సాతానుకు అసలు మన వంటి పట్టింపు లేదనుకుంటున్నాం? నేను నా దేవుడు, నేను నా దేవుడు అనుకుంటున్నాం గాని ఎప్పుడో మోసపోయాం. వాడు దేవుడి స్థానంలో గుచ్చుకూర్చున్నాడు. దేవునికి దూరంగా బతికేస్తున్నాం, దేవునికి దూరంగా బతికేస్తున్నాం. నిజమే, దేవుని వాక్యం ఆ మాటలే మాట్లాడుతుంది. దేవుని వాక్యం ఆ మాటలే మాట్లాడుతుంది. బాబు దేవుడు అని మాట్లాడుతున్నావు గాని ఇంతకి ఏ దేవుడు? అసలు దేవుడా, డూప్లికేట్ దేవుడా? ఏ దేవుడిని ఆరాధిస్తున్నావు? ఏ దేవుడు చెప్పినట్టుగా వెళ్తున్నావు? ఏ దేవుడు చెప్పు చేతలను ఉన్నావు అనే వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, పరీక్షించుకోమంటుంది, సరిదిద్దుకోమని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి నేను కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మీ గమనానికి తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాను. మనం ఎలా ఉన్నాము, ఎవరు ప్రభావం కింద ఉన్నాము, ఎలా వెళ్తున్నామో అర్థం చేసుకోవాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని వాక్య భాగాలు రాయబడ్డాయండి. నిజంగా ఆ వాక్యాలు మనల్ని ఆలోచింపచేయాలి. మనం పరీక్షించుకోవడానికి అవసరం. తిమోతికి రాసిన 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వచ్చిందని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. చదవండి 5వ మాట. పైకి భక్తి గలివారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుడితో ఉన్నాం, దేవుడు మమ్మల్ని దీవిస్తున్నాడు అనుకుంటూ కూడా మోసపోయేవారు అంటాడు. పైకి భక్తి గలవారే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. కాబట్టి పిల్లరా, తీతు పత్రికలో కూడా ఒక మాట అన్నాడు. తీతు పత్రిక 1వ అధ్యాయం 16వచనం. దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యం విషయంలో భ్రష్టులు, తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్లున్నారు. మేము దేవుడితో ఉన్నాం, నిజమే. ఏ దేవుడు? అసలైన దేవుడా, డూప్లికేట్ దేవుడా? సాతాను నేను సాతాన్ని అని చెప్పడు. సాతాను నేనే నీ దేవుణ్ణి అని చెప్తే సాతాను నాకు నమస్కరించు అంటాడు. నాకు నమస్కరిస్తే నీకు కిరీటం పెడతాను, నీకు పెళ్లి చేస్తాను, నీకు ఉద్యోగం ఇస్తాను, నీకు కావలసిందల్లా ఇస్తాను, పీకల దాకా తాగిపిస్తాను, కోరిందల్లా ఇస్తాను, నాకు మొక్కు, నేను నీకు దేవుణ్ణి, నువ్వు నాకు భక్తుడివి, నువ్వు అడిగిందల్లా ఇస్తాను అంటాడట. 2వ తెస్సలోనికి పత్రిక 2వ అధ్యాయం 4వచనం ఏమంటుందంటే, 2వ తెస్సలోనికి పత్రిక 2వ అధ్యాయం 4వచనంలో మనం ఏం చదువుతున్నామంటే, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, దానంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుణ్ణని తను కనపరుచుకొనుచు, దేవుని ఆలయంలో కూర్చుని గనుక ఏ విధముగా నేను ఎవడునో మిమ్మను మోసపరచనీయకుడి. దెయ్యం నేను దెయ్యాన్ని అనటంలా నేను దేవుణ్ణి అంటున్నాడు. నేను దేవుణ్ణి అంటున్నాడు. బైబిల్ దేవుడు ప్రేమస్వరూపి, కానీ వాడి దగ్గర ప్రేమే లేదు. వాడి దగ్గర ప్రేమలు అంత వైలెన్స్, రక్తపాతం, ఇండీసెన్సీ, అపరిశుద్ధత, అపవిత్రత. ఏం పేరు? దేవత, దేవుడు. ఆ పేరుతోటి పిలువబడుతున్నాడు సొసైటీలో. సరే, నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, మనం ట్రయాంగిల్ స్టోరీలో ఉన్నాము అని అర్థమైతే, నన్ను దేవుడి నుంచి దూరం చేయడానికి వాడు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాడు అన్న సత్యం నీకు అర్థమైతే, దేవుడికి దూరం అయితే జీవితం ఎలా మారిపోతుందో అర్థమైతే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మీయ జీవితంలో రాజీ పడవు, నిర్లక్ష్యంగా ఉండవు, బైబిల్ చదవకుండా ఉండలేవు, ప్రార్థన చేసుకోకుండా ఉండలేవు, ప్రతి దానిని పరీక్షించకుండా ఉండలేవు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎలా వెళ్తున్నావు తెలుసుకోకుండా ఉండలేము. నేనంటాను, ఎందుకు ఈ సహవాసాలు కడుతున్నావు, ఎందుకు ఈ పరిచర్య చేస్తున్నావు అంటే, బైబిల్ చదివించడం కొరకు. బైబిల్ చదవడంలా వాట్సాప్లో వాగ్దానం వస్తే చాలు, క్యాలెండర్లో వాక్యం చూస్తే చాలు, బైబిల్ చదవాల్సిన అవసరం లేదా? అవసరంలా? అంతా బైబిల్ తెలుసు అన్నట్టుగా, మోసపోవట్లేదు అన్నట్టుగా. ఎంత పెద్ద మోసమో, ఎంత పెద్ద మోసమో. 52 ఆదివారాలు గుడికి వెళ్తే చాలు, ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? 52 ఆదివారాలు గుడికి వెళ్తే ఏమొచ్చింది నీకు? ఏమర్థమైంది నీకు? ఆదివారం ఆరాధనకి, ఆదివారం సంఘాలకి నేను వ్యతిరేకం కాదు, కాని సాతాను ఆదివారం మాత్రమే నిద్ర మేలుకుంటాడు. సోమవారం నుంచి శనివారం వరకు సాతాను నిద్రపోతాడు. కాబట్టి సోమవారం నుంచి శనివారం వరకు మనం సాతాను కొరకు అబ్బే ఆలోచించాల్సిన పని లేదు. ఆదివారం ఒక్కరోజు మన గుడికిలో గంట కూర్చొని ఏదో విన్నామంటే విన్నాము అన్నట్టుగా వచ్చేస్తే చాలు, 6 రోజులు సాతాను నోరు మూసుకొని కాలు కింద కుక్కని పేన్లో పడుంటాడు అని బైబిల్ చెప్పిందా? ఆ బైబిల్ చెప్తుంది. వాడు ఎంత పెద్ద మోసగాడంటే, నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోకపోతే నరకానికి పోతావని తెలుసు, కాబట్టి నమ్ముకో, కానీ అంతకుమించి లోపలికి వెళ్ళొద్దు, అంతకుమించి లోపలికి వెళ్ళొద్దు. నమ్ముకున్నావుగా చాలే, బాప్తీసం తీసుకున్నావుగా చాలే, ఇంట్లో బైబిల్ ఉందిగా చాలే, ఆదివారం గుడికి వెళ్తున్నావుగా చాలే, సరిపోద్దా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఈ వాక్యం ఏమంటుంది? తీతు పత్రిక మనం ఏమని చదువుతున్నాం? మొదటి అధ్యాయము తీతు పత్రిక 16, దేవుని ఎరుగుదుము అని చెప్పుకుంటారు, గాని అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార విషయంలో భ్రష్టులు, క్రియల వల్ల దేవుని ఎరగమన్నట్టుగా ఉన్నారు. ఇది ఎంత పెద్ద మోసమో. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ప్రభు నోటి దగ్గర ఆ ప్లేట్ లాగేసుకుంటే వాడు దొంగ అని తిట్టేవాళ్ళు మనం. అబ్బే అట్లాగంటాలా, కడుపు కాలుతుందిగయ్యా, ఇదిగో రాయి రొట్టిగా చేసుకుని తిను, ఎంత మంచోడు, సహాయం చేస్తున్నాడు. ఏదేం తోటలోకి వచ్చి వాళ్ళు తింటున్న పళ్ళు లాగేసుకుంటే వాడు దొంగ అని తిట్టేవాళ్ళం. వాడు అలాగనలా, అన్నీ తింటున్నావు, ఇవి ఒక్కటి తినకుండా ఎందుకు నష్టపోతావు, ఇది తింటే దేవత అయిపోతావు తెలుసా, తినిపించాడా తినకుండా ఆపిచ్చాడు అంటే ఆగిపించలా తినిపించాడు, ఆశ పుట్టించి తినేటట్లుగా చేశాడు. అది వాడు మోసగాడు, అది వాడు మోసాడు. నేను దెయ్యాన్ని జుట్టు విరబూసుకొని ఎర్రకు నాలుక వేసుకొని చూడడానికి కళ్ళల్లో నిప్పులు లాంటి కళ్ళు వేసుకొని మనల్ని భయపెట్టడానికి మన దగ్గరికి పాములాగా వచ్చి, ఇదిగో నేను పాముని, నేను సర్పాన్ని, నేను దెయ్యాన్ని అంటాడా? అబ్బే అండు. వాడు చాలా సౌందర్యవంతుడట, ఎంత అందంగా ఉంటాడు వాడు, సౌందర్యవంతుడు వాడు, జ్ఞానవంతుడు వాడు, అన్నిట్లోనూ కుయుక్తిపరుడు, సర్పము భూజంతువులన్నిట్లో యుక్తి గలది, వాడి తంత్రాలు ప్రయోగిస్తాడు, వాడి మాటల చేత గారిడీ చేస్తాడు. అది కదా బైబుల్ చెప్తుంది. వినేవన్నీ దేవుడు మాటలేనా? వినేవంతా సత్యమేనా? నువ్వు వెలుగులోనే ఉన్నావా? ఎప్పుడు తెలుస్తుంది? 119వ కీర్తన 105వ చరణం. నీ వాక్యము నా పాదానికి దీపం, నీ వాక్యము నా త్రోవకు వెలుగు. ఎవరు దేవుని వాక్యపు వెలుగులో ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అన్న క్లారిటీతో ఉంటారో వాళ్ళకి అర్థమవుతుంది, అమ్మో ఇది ఒరిజినల్, ఇది నకిలీ, ఇది దేవుడి నుంచి వచ్చింది, ఇది దెయ్యం నుంచి వచ్చింది. చూడ్డానికి పైన ప్యాకేజ్ ఒకటే, లోపల మెడిసిన్ మారిపోయింది. ఎలా తెలిసేది? పైకి అన్ని ఒకలాగే ఉంటాయి. దూరం నుంచి వస్తే బిస్లరీ వాటర్ బాటిల్ అనుకుంటా, దగ్గరికి వెళ్ళి చూడు బిస్లరీ కాదు బిస్లే వాటర్ బాటిల్, ఇది ఎక్కడదే నకిలీ. చూడడానికి అలాగే ఉంటుంది, అంతా నకిలీనే. మనం బైబిల్ చదవకపోతే, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించకపోతే, బైబిల్ దగ్గర సిన్సియర్ స్టూడెంట్స్గా లేకపోతే, నేను చేసేది కరెక్టా కాదా అని ఏ రోజుకు ఆ రోజే వాక్యపు వెలుగులో పరీక్షించుకోకపోతే, మనం ఉన్నామా ఆగిపోయామా మనల్ని పట్టించుకోవడానికి ఒక సహవాసంతో లేకపోతే, మనం ఏమైనా రాంగ్ ట్రాక్లోకి వెళ్తా ఉంటే భుజం మీద చేయి తట్టి, తమ్ముడా చెల్లి అన్నా ఇది సరైంది కాదు, వాక్య విరుద్ధమని గద్దించే వాళ్ళు మనతో పాటు లేకపోతే కొట్టుకుపోతాం, కొట్టుకుపోతాం. అమెరికా గొప్ప క్రైస్తవ దేశంగా ప్రారంభమైంది. వారు త్రోగనిరంటే వి ట్రస్ట్ ఇన్ గాడ్. అమెరికా దేవుళ్ళో విశ్వాసం ఉంచింది. అంటే మా బలం దేవుడు. బాగుంది. తీరా ఇల్లు చూస్తే డైవర్స్లు ఎంత ఎక్కువగా ఉంటాయో. అబోర్షన్ లీగలైజ్డ్, హోమోసెక్సువాలిటీ, లెస్బియన్స్, గేస్, పెళ్లి చేసేసుకోవచ్చు, ఆడవాళ్ళని పెళ్లి చేసేసుకోవచ్చు, మగవాళ్ళు మగని పెళ్లి చేసేసుకోవచ్చు, ఎలాగైనా డేటింగ్ చేయొచ్చు, ఎవరితో అయినా పెళ్లి చేసుకోవచ్చు, ఇట్టే విడాకులు తీసేసుకోవచ్చు. అదేంటి అమెరికా? ట్రస్ట్ ఇన్ గాడ్ కదా, బైబుల్ అవన్నీ తప్పని చెప్పింది కదా, చెప్పింది. మరి ఎందుకు వాళ్ళు అలా చేయట్లేదు? బైబిల్ చదివితేగా. వాడు లోకస్తుని మోసం చేయడు, క్రైస్తవుని మోసం చేస్తాడు. ఇప్పుడు అమెరికా బడాయి చెప్పమంటే 30% కంటే తక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు, 70% మంది క్రైస్తవేతరులు నాస్తికులు ఉన్నారు. అమెరికాలో ఉన్న క్రైస్తవుల పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఏంటని అడిగితే, మేము గుడికి వెళ్ళము, మేము బైబిల్ చదవము, మాకు దేవుడు అక్కర్లేదు. ఏమైంది? మోసం, మోసం. ప్రభునందు ప్రియులారా, ఎస్ఎఫ్జే పరిచర్య ప్రారంభించబడింది. మనం బైబిల్ మీద జీవితాన్ని కట్టుకుందాం, ఎస్ఎఫ్జే పరలోకాన్ని తీసుకెళ్దాం. కానీ ఎస్ఎఫ్జేలో ఉన్న ఒక మంచి పద్ధతి ఏంటంటే, రోజు ఆరాధనకు ఒక అవకాశం. ఆదివారం గుడికి వెళ్తే చాలు అనుకున్న మోసంలో నుంచి సాతాను సోమవారం కూడా పనిచేస్తున్నాడు. సాతాను ఎవని మింగుదునని ఎప్పుడూ చూస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు వాక్యంలో ఉండాలి, ఎప్పుడు సహవాసంతో ఉండాలి, ఎప్పుడు మెలకువగా ఉండాలి, ఎప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి అని చెప్పడానికి దేవుడు ఈ సహవాసాన్ని కట్టాడు. నులివెచ్చిన జీవితాలు, నామకార్థ జీవితాలు, చాలా మంది వాక్యం ద్వారా మేలు పొందుతున్నారు, మార్పు చెందుతున్నారు. ఇదొక్కటి నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నా. అందుకే పైన రాసుకున్న వాక్యం ఉంది కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 చదువుదాం, చాలా చక్కటి మాట అది. 5:15 14 కూడా చదవాలి. 16:6 అపవాది తంత్రాల కోసం మాట్లాడాడు. ఎఫ్సి పత్రిక 6:10 నుంచి ఆత్మీయ పోరాటం కోసం మాట్లాడాడు. 5:15 కొన్ని జాగ్రత్తలు మాట్లాడుతున్నాడు. 14, అందుచేత ఇదిగో నిద్రిస్తున్న నీవు మేల్కో.
అన్ని చదవడానికి టైం ఉంటుంది. చెత్త అంతా, లోకంలో ఉన్న చెత్త అంతా అప్డేట్ అయిపోతూ ఉంటుంది. టీవీలో సీరియల్స్ అన్ని కవర్ అయిపోతూ ఉంటాయి. వాట్సాప్లోకి వచ్చిన ప్రతి చెత్త ఆ వీడియోలు లింకులు అన్ని చూసేస్తూ ఉంటాం. బైబిల్ దగ్గర మాత్రం ఎంత వెనకబడిపోతున్నాము. బాగున్నాను అనుకుంటున్నావు, నిజంగా బాగున్నావా? వాక్యం అంటుంది నిద్రపోతున్నావు, మోసపోతున్నావు అంటుంది వాక్యం, Ephesians 5:14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కో, మృతుల్లో నుంచి లెమ్ము. అబ్బా, వాక్యం అంటుంది అబ్బే నేను బాగున్నానని చెప్పి నువ్వు అన్నావు గాని గుండె మీద స్టెతస్కోప్ పెడితే నాడు కొట్టుకోవట్లా, గుండు కొట్టుకోవట్లా, నాడు అందట్లా చచ్చిపోయావు, ఎప్పుడో చచ్చిపోయావు. జీవించుచున్నావు అన్న పేరు ఉంది గాని అబ్బే మృతుడివే. పాపముల చేత, అపరాధముల చేత, Ephesians 2:2 పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితి. లోకం ఎంత అందంగా కనబడుతుందో కదా, డబ్బు ఎంత అవసరంగా కనబడుతుందో కదా, లోకం చాలా బాగా నచ్చింది కదా, దేవుడు బోరు కొడుతున్నాడు కదా, బైబిల్ చదవడం అంటే ఆవులింతలు వస్తున్నాయి కదా, దేవుని భక్తి లాభదాయకంగా కనిపించడం లేదు కదా, పరలోకం లేదు అనిపిస్తుంది కదా, నరకం లేదు అనిపిస్తుంది కదా, ప్రభు రాడు అనిపిస్తుంది కదా, తీర్పు దినం లేదు అనిపిస్తుంది కదా, ఎవడు మోసం చేశాడు? వాడే వాడే. ఎలాంటి పరిస్థితి? 14 వచ్చిన నిద్రిస్తున్నారట. ఎవరు? క్రైస్తవులు. ఎలాంటి పరిస్థితి అట? చచ్చిపోయారట, మృతులు. మృతులు నిద్రిస్తున్న నీవు మేల్కో, మృతుల్లో నుంచి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. నిజంగా నిజంగా ఎస్ఎఫ్జే దేవుడు డ్యూటీలో ఉన్నా, బందోబస్తులో ఉన్నా, జర్నీలో ఉన్నా. నిన్న ఒక అబ్బాయి విజయవాడ సహవాస నుంచి ఇంగ్లాండ్ వెళ్ళాడు. వాడితో చెప్పిన మాట ఒకటి, అరే ఇంగ్లాండ్ వెళ్ళినా నువ్వు ప్రార్థనలో కలవచ్చు, నువ్వు అమెరికా వెళ్ళినా నువ్వు ప్రార్థనలో కలవచ్చు, ఎక్కడికో వెళ్ళిపోయావు, ఎలాగున్నావో తెలియని పరిస్థితి, ఒకప్పుడు పరిస్థితి. ఈరోజు దేవుడు మనకు అన్ని బౌండరీస్ చెరిపేశాడు. ఎక్కడికి వెళ్ళినా వాక్యానికి, ప్రార్థనకి, సహవాసానికి దూరం కావాల్సిన అవసరం లేదు. పోలీసు వాళ్ళు రోజు ప్రార్థన చేస్తారా? అవును, దేవుడిచ్చిన భాగ్యం, దేవుడిచ్చిన భాగ్యం. 52 ఆదివారాలు మానకుండా గుడికెళ్తే గొప్ప చంకలు గుద్దుకునేవాను. తీరాజు వస్తే చచ్చిపోయిన స్థితి. పాపం మీద జయం లేదు, లోకం మీద జయం లేదు, ఆత్మలో వెట్ట లేదు, వేడి లేదు, పరితాపం లేదు, పరలోకం కోసం ఆరాటం లేదు, రాకడ కోసం సిద్ధపాటు లేదు. ఆదివారం భక్తి ఏం బాబు అంటే 52 రోజులు, 365 రోజులు 52 రోజులు తీసేస్తే 313 రోజులు. 313 రోజులు ఏం చేస్తున్నావు? దేవుడు అక్కర్లేదు అనుకుంటున్నాం, సాతాను మన జోలికి రాడు అనుకుంటున్నాం, పాపం మన మీద పనిచేయదు అనుకుంటున్నాం. ఎవరు మోసం చేశారు? దేవుని వాక్యం ఏమంటుంది? Ephesians 6:18 ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనా విజ్ఞాపన చేయొచ్చు. మలకుగా ఉండండి, ప్రార్థన ప్రతి సమయంలో చేసుకోవాలి. ఆదివారం ఎవరు చెప్పారు? ఆదివారం హాలిడే ఉంది, చక్కగా మందిరాలకు వెళ్దాం, ఆరాధించుకుందాం. సోమవారం దేవుని పక్కన పెట్టొద్దు, సోమవారం బైబిల్ పక్కన పెట్టొద్దు, సోమవారం సహవాసాన్ని పక్కన పెట్టొద్దు, సోమవారం సాతాన్ రాడు అనుకోవద్దు. లే నిద్ర మేలుకో, లే మృతుల్లో నుంచి సజీవుడిగా మారు అని వాక్యం హెచ్చరిస్తుంది. Ephesians 5:15 దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. ఆయన అన్నాడు, బాబు దినాలు ఆదివారమే కాదు, ప్రతి రోజు సమయం ఆదివారం ఉదయమే కాదు, ప్రతి సమయం సద్వినియోగం చేసుకో, వాడుకో. ఆదివారం అంటదేంది? ఆదివారం అంటదేంది? దినాలు ప్రతిరోజు అవకాశమే. ప్రతిరోజు దేవుడితో ప్రారంభించాలి, ప్రతిరోజు దేవుడితో ముగించుకోవాలి, ప్రతిరోజు దేవుడితో ఉండాలి, ప్రతిరోజు సంఘంతో ఉండాలి. సమయాన్ని పోనించుకోవద్దు, సమయాన్ని పోనివద్దు. అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. కిందకొస్తే అంటాడు అది బాగుంటుందో. 20 మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు. దేవునికి థ్యాంక్స్ ఎప్పుడు చెప్పాలి? ఎల్లప్పుడు, ఆల్ ద టైం, నాట్ ఓన్లీ సండే, ఆల్ ద టైం. ఎప్పుడు పాటలు పాడాలి? ఎల్లప్పుడు. 19 ఆ మాట మనం చూస్తాం, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు. ఎప్పుడు? ఎల్లప్పుడు. ప్రార్థన ఎప్పుడు? ప్రతి సమయం అందు. పాటలు ఎప్పుడు? ఎల్లప్పుడు. వాక్యం ఎప్పుడు? దివారాత్రులు. మొదటి కీర్తన 2 యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రులు. Day and night, all the time, every day, meditate the word of God. Devunu vakyanni ellappudu prati roju divaratullo dhyanisthe dhanyudu. Dhyanisthe dhanyudu. ప్రతి సంవత్సరం బుక్స్ కంప్లీట్ అయిపోవాలి, కోర్స్ కంప్లీట్ అయిపోవాలి, ఎగ్జామ్స్ రాసేయాలి, పాస్ అయిపోవాలి, నెక్స్ట్ క్లాస్ కు ప్రమోట్ అయిపోవాలి. ఏదైనా ఒక సంవత్సరం పొరపాటున నువ్వు పాస్ కాకపోతే, 6 ఒక సబ్జెక్ట్ ఆగిపోతే పైనుంచి కింద దాకా చూస్తారు, పోరా పనికి మాలోడా, ఫెయిల్ అయ్యావా, సిగ్గుందా నీకు, పరువు పోతుంది, ఫెయిల్ అవ్వకూడదు. ప్రతి సంవత్సరం పాస్ అవుతున్నావు, ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నావు, ప్రతిరోజు కాలేజ్కి వెళ్తున్నావు, ప్రతి సంవత్సరం సంవత్సరానికి ప్రమోట్ అవుతున్నావు. బాగుంది. దెర్ ఈజ్ ఎ గ్రోత్. ఆత్మీయ జీవితంలో అక్కర్లా. 5 అంతే, 10 అంతే. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏమి నేర్చుకున్నాను, ఎలాగున్నాను? పిల్లోడు పుట్టాడు, 5 అయ్యింది, వాడు ఇంకా చంగ దిగట్లేదు, వాడు నోట్లో అమ్మ అని మాట రావట్లేదు, వాడు నోట్లో ఒక ముద్ద పెట్టుకోవట్లేదు, అట్లానే ఉన్నాడు. నా కొడుకు ఎంత బాగున్నాడు అనిపిస్తుందా? గుండెలు బాదుకుంటాం. ఆ డాక్టర్, ఈ డాక్టర్ చూడండి ఏమైంది, వీళ్ళు ఎదుగు బదుగు లేదు, పుట్టినప్పుడు ఎలాగున్నాడు, 5 అలాగే ఉన్నాడు, అయ్యా ఏదో ఒకటి చెయ్యండి. ఏం చెయ్యాలి? బానే ఉన్నాడుగా, ఎదుగుదల లేకపోతే ఒప్పుకుంటామా? క్రైస్తవ జీవితం ఏమైపోయిందంటే, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నావా? నమ్ముకున్నాను. బాప్తిస్మ తీసుకున్నావా? తీసుకున్నాను. గుడికి వెళ్తున్నాను. అయిపోయింది, పరలోకం వెళ్ళిపోతే. ఎవడు మోసం చేశాడు నిన్ను? ఎక్కడుంది బైబుల్ అలాగా? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి, అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడు. దివారాత్రులు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించండి, ఎడతెగక ప్రార్థన చెయ్యండి, సమయమందు అసమయమందు సువార్తను ప్రకటించండి. ఏమి ఈ బైబిల్లో కనిపించట్లేదా? అలాగే ఉన్నామా? అసీపబ సహవాసం కట్టుబడింది. ఒకటి, ఆత్మలో మనం ఎదుగుతాం, వాక్యంలో మనం ఎదుగుతాం, ప్రార్థనలో మనం ఎదుగుతాం, మనల్ని మనం స్థిరపరచుకుంటాం. మన ప్రార్థన మన కుటుంబాలకు, మన ప్రార్థన మన పిల్లల రక్షణకు, మన ప్రార్థన భర్తల రక్షణకు, మన ప్రార్థన మన పనిచేస్తున్న డిపార్ట్మెంట్స్ రక్షణకు, మన ప్రార్థన అసీఫాబాద్ జిల్లా రక్షణకు. మనం పరలోకానికి ప్రయాణం చేస్తూ నశించిపోతున్న అనేక మందిని నడిపించడం కొరకు ఈ సహవాసం. సోదరి ఎంతో చక్కగా తన ప్రస్థానం తెలియజేసింది. అవసరమా? మాకు గుళ్ళు ఉన్నాయిగా, మేము మందిరానికి వెళ్తున్నాంగా, మరలా అవసరమా? ఒకవేళ నువ్వు వెళుతున్న మందిరం రోజు ఆరాధన పెడితే, నువ్వు రోజు ఆరాధనకి వెళ్ళగలిగితే ఎస్ఎఫ్జే నీకు అవసరంలా, వదిలే. నీ మందిరం నీకు ముఖ్యం. కానీ ఏ మందిరం ఆ సాహసం చేయట్లా, గొంతు చించుకొని అరిద్దామని ట్రై చేసేది పాస్టర్లు అందరిని కూర్చోబెట్టి, ఏం బాబు ఆదివారం ఎక్కడుంది బైబిల్లో, ఎందుకు నువ్వు సోమవారం గుడిపెట్టవు, ఎందుకు నువ్వు మంగళవారం గుడిపెట్టవు, ఎందుకు నీ విశ్వాసులు ప్రతిరోజు భక్తి చేయమని చెప్పవు, ఆదివారం సరిపోతుందా అని చెప్పి కనబడ్డ ప్రతి పాస్టర్ని అడిగితే సమాధానం చెప్తారేమని ట్రై చేసి అడుగుతా ఉన్నావు. చెప్పడానికి ఏముంది, బుర్రగీయకూడదు తప్ప. చెప్తే జనవరి రండి. ఎవరు మోసం చేశారు, ఎవరు మోసం చేశారు? చివరిగా ఒక్క మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట లూకాసు వార్త 9:26 23:26 మరియు ఆయన అందరి తిట్లను, ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. యేసుక్రీస్తు ప్రభు ఆదివారం రండి అన్నా, అనుదినము రండి అన్నాడు. ఏదో వచ్చామంటే వచ్చాము అన్న ముక్కుబడిగా రండి అన్నా, ఉపేక్షించుకొని రండి అన్నాడు. వచ్చాం కానీ ఏమీ చేయమండి అన్నవారుగా ఉండడానికి ఒప్పుకోవట్లా, ఎలా ఉండాలట, ఆయన కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డ హతసాక్షుల్లాగా రండి అంటున్నాడు. ఆయన సిలువెత్తుకొని రండి, నా కొరకు బ్రతకడానికి రండి, నా కొరకు చావడానికి రండి, నేను మీ కొరకు ప్రాణం పెట్టినట్టుగానే నా కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడి రండి. ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తే మనం అరాకొరా భక్తి చేసి ఆయన కలుసుకోగలుగుతామా? కాబట్టి ఈ సహవాసం మనల్ని మండిస్తుంది, ఈ సహవాసం మన రాకడ కొరకు సిద్ధపరుస్తుంది. అలాగే సహవాసాన్ని నడిపించాలని నాయకులందరికీ మనవి చేస్తున్నాం. అలాగా వర్ధిల్లే సహవాసంగా, బలపడే సహవాసంగా, రాకడ కొరకు సిద్ధపడే సహవాసంగా, శత్రువు వాడి తంత్రాలన్నింటినీ ఎరిగి వాటిని జయించి ముందుకు కొనసాగే సహవాసంగా అసిఫబా సహవాసాన్ని ప్రభు నిలబెట్టాలని ప్రార్థిస్తున్నాం. అటు కృప ప్రభు మనకు అనుగ్రహించను గాక. ఆమేన్.